జాగ్రత్తగా ముఖ్యంగా ఇవాళ చదివేది ఈ జన్మాష్టమి నాడు చదవగలుగుతున్నాం. కేడిఎస్ ఎంత? పది. ఇది మొత్తం పరమ పూజ్య గురుదేవుడు ఇవ్వదలుచుకున్నటువంటి మొత్తం ప్రణాళిక ఇవ్వబోతున్నారు. ఇందులో ఆయన చేయేది, మనం చేయవలసినది. చేత కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ కేడిఎస్ 10 జాగ్రత్తగా తెలుసుకోవటం, ముఖ్యంగా జన్మ అష్టమి నాడు చాలా అదృష్టం. మొదటి చాప్టర్ అనుచిత్యం ప్రతీకారం, ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్, దుష్ట చింతన, భ్రష్టాచార ఆచారాలు ఈ రోజులలో ఒక ప్రచారంలాగా తయారయ్యాయి. నీళ్లు దుష్టత్వ పరిస్థితి ఎప్పుడు కూడా కింద వైపుకే వెళ్తుంది, పతనం వైపే వెళ్తుంది. ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అసాధారణ కష్టసాధ్యమైన శ్రమ కావాలి. ఇదే పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అసాధారణ కష్టసాధ్యమైన శ్రమ కావాలి. అసాధారణ కష్ట సాధ్యమైన శ్రమ ఇది మనం చేయవలసినటువంటిది. ఇక్కడ అసాధారణం అంటే చాలా గొప్పదని కాదు, మీరు సాధారణంగా చేసేది కాదు అని. సాధారణమైనది కాదది, అసాధారణమైనది. ఏంటది? కష్ట సాధ్యమైన శ్రమ అంటే నిజంగా మీరు కేడిఎస్ 10 అర్థం చేసుకుంటే అది అసాధారణ కష్ట సాధ్యమైన శ్రమ కాదు, చాలా సులభంగా జరిగిపోతుంది, ఈజీగా జరిగిపోతుంది అని అర్థం చేసుకోండి. అమ్మా ఇచ్చట ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అసాధారణ కష్ట సాధ్యమైన శ్రమ కావాలి. ఎలాంటిది? కష్ట సాధ్యమైన శ్రమ సాధారణంగా, సాధారణంగా కష్ట సాధ్యమైంది చేయకపోతే అసాధారణం అంటామమ్మా. ఇక ఆ మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో కష్టం ఏమీ లేదు. పేజీ 2 కింద నుంచి 5వ లైన్ చూసుకోండి. అవినీతిని నిరాటంకంగా కొనసాగతానివ్వడం లేదా దానిని సహిస్తూ ఉండే బదులు దానితో పోరాడటం మానవీయ గౌరవాన్ని జాగృతం చేయటం అవసరం. మళ్ళీ చూసుకుందని అవినీతిని నిరాటంకంగా కొనసాగనివ్వటం లేదా దానిని సహిస్తూ ఉండే బదులు దానితో పోరాడుతూ మానవీయ గౌరవాన్ని జాగృతం చేయటం అవసరం. పేజీ 3 ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ 3 లైన్స్ దయా క్షమల పేరుతో దుర్మార్గాన్ని పెంచుకుంటూ ఉండడం ఎప్పుడూ అవాంఛనీయమే. మార్గంలో దుర్మార్గంతో పోరాడడం అనేది మానవీయ గొప్పదనాన్ని సూచిస్తుంది. ఇక్కడ మొట్టమొదటిసారి నేర్చుకోవలసినటువంటిది ఈ 2 సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్పబడుతుంది. 3 లైన్ చూసుకోండి. యదా యదా హి ధర్మస్య, ఈ ప్రతిజ్ఞకు ఆయన బద్ధుడుగానే ఉంటాడు. ఆ మాటలు పరమ పూజ్య గురుదేవులు వాడిన మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఈ పుస్తకం మీరు చాలా జాగ్రత్తగా మీ మనస్సులో డెవలప్ చేసుకోవాలి. యదా యదా హి ధర్మస్య, ఈ ప్రతిజ్ఞకు ఆయన బద్ధుడుగానే ఉంటాడు. దానికి ఇదే సెకండ్ పారాగ్రాఫ్లో 2 లైన్ చూసుకోండి. మనిషి చేయలేడని పని స్వయంగా తానే చేయడానికి సిద్ధపడతాడు. దీనినే అవతార పరంపర అంటారు. చేత ఇక్కడ మీకు చేతితో పాటు చేయవలసినటువంటి ఒక శక్తి మీకు కనిపిస్తోందమ్మా, అవతారమూర్తి. ఇక అవతారం ఉన్నాక నువ్వు చేసే కష్టం ఏముంది? కేవలం ఆయన చెప్పిన పని చేయగలగటమే. మొత్తము కురుక్షేత్రంలో ఒక సంఘటన కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మేము యుద్ధం చేశామంటే మేము యుద్ధం చేశాం, అర్జునుడికి అర్జునుడు, భీముడికి భీముడు, ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము చాలా గొప్పవాళ్ళని చేశామని. కానీ బర్బరీకుడు అనేటటువంటి వాడు ఆ పైన ఒక తల పెట్టుకుని చూస్తూ ఉంటాడమ్మా. వాడు మీరెవరిని కనిపించలేదా యుద్ధం చేస్తున్నవాడు, ఒక కృష్ణుడే కనిపించాడు, ఇంకోడెవడు కనిపించలేదంటాడు. మరి ఇదాంతి అవతారంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకైతే మీరు చేసేదేముంది, పేరేమైనా తెచ్చుకోండి. చేసుకోకుండా కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు ఏం చేసుకున్నారా వాళ్ళు? ఎంత అసంభవమైనటువంటి వాళ్ళలో మీరు చూసుకున్నారు కదా మహాభారత యుద్ధంలో. ఎప్పుడు పరిస్థితుల్లోనూ వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి కానే కాదు. కానీ చివరికి కృష్ణుడు ఒక్కడో ఒకవైపు ఉన్నాడు. వాడు చెప్పిన మాటలు చెప్పుకుంటూ తీసుకువెళ్ళిపోతే చివరికి పేరు వాళ్ళందరికీ వచ్చింది. చూసింది ఓ బర్వరీకు లాంటి ఒక మహాసాధన. వాడికి తెలిసింది చేసిందంతా కృష్ణుడే అని. లేకపోతే ఏమొస్తుంది? పరమ పూజ్య గురుదేవులు ఇస్తున్న రాజసింహాసనాలు లభిస్తాయి ఎవరికో. దాన్ని చాలా జాగ్రత్తగా ఈ పేజీ 3 సెకండ్ పారాగ్రాఫ్లోని 3 లైన్ జాగ్రత్తగా సెకండ్ లైన్ నుంచి చూసుకోండి. మనిషి చేయలేని పని స్వయముగా తనే చేయటానికి సిద్ధపడతాడు. మాట మీరు విన్నారో లేదో, అర్థం చేసుకున్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. మనిషి చేయలేని పని, మనిషి చేయలేని పని స్వయంగా తనే చేయటానికి సిద్ధపడతాడు. లైన్ అర్థం చేసుకోండమ్మా. అది పరమ పూజ్య గురుదేవులు, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన మాట చెప్తే అది వాక్కు. అది మాట అర్థం చేసుకున్నారా? మనిషి చేయలేని పని, చేయలేని పని స్వయముగా తనే చేయటానికి సిద్ధపడతాడు. దీనినే అవతార పరంపర అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. అందుకే ఈ 10 జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. థర్డ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్లో ప్రగతి యోగము లేక జ్ఞాన విజ్ఞానము వృద్ధి చెందుతోంది, దానితో సుఖ సాధనాలు కూడా వృద్ధి చెందాయి. ప్రాచీనంలో ఇవంతా లేవు, ఇప్పుడున్నటువంటి సుఖ సాధనలు కానీ ప్రగతి యుగం కానీ ఎప్పుడూ లేదు. కానీ సుఖంగా అప్పుడున్నారు, కానీ ఇప్పుడు సుఖ సాధనాలు ఎంతో ఎక్కువగా ఉన్నా కూడా ప్రతి వ్యక్తి దిగులుగా విద్విగ్నతతో ఆపదలలో ఉన్నట్లు కనబడుతున్నాడు. పేజ్ 5. చాలా జాగ్రత్తగా చూసుకోండి. గత 2000 సంవత్సరాలుగా ప్రతి రంగంలోనూ ఈ పొగరుపోతుతనమే రాజ్యం చేస్తూ వచ్చింది. ఇంతవరకు ఈ 2000 లో జరిగిందండి. ఏంటంటే పొగరు, అహంకారం, దాంతో పాటు లోభ మోహాలు అన్నీ కలిసాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాక ఏదో పేజీ చాప్టర్ హెడింగ్ చూసుకోండి. దండన, ప్రేమ, ఇవి రెండు ఉంటాయమ్మా. మనం మన కుటుంబంలో చూసుకుంటూనే ఉంటాం, టీచర్స్ చెప్తూనే ఉంటాం. ప్రేమగా అర్థం అవటానికి ఏవేవో పరిస్థితులు అన్నీ ఇస్తాం. వాళ్ళు కొంచెం అటు ఇటు వెళ్తున్నా అని చూస్తూ ఉంటాం, కానీ పరిస్థితి ఇంకా పెద్ద పరిస్థితులుగా మారినప్పుడు ఇంకా దండన స్టార్ట్ అవుతుంది. అంచేత దండన, ప్రేమ ఇవి రెండు కూడా దేవుడు ఈశ్వరుడిచ్చేదే. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడున్నసార్లు చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి జ్ఞాన యుగాలు కానీ 6వ పేజీలో విజ్ఞానం ద్వారా అంతటా కాలుష్యం కమ్ముకుంది. ఈ సృష్టిని తయారు చేసిన వాడు క్రియ ప్రతిక్రియ నియమాన్ని కూడా సృష్టించాడు. పేజ్ 6లో కింద నుంచి 7th-8th లైన్లో చూసుకోండమ్మా జాగ్రత్తగా. ఇది మీరు లైన్ బై లైన్ అర్థం చేసుకోవాలి. ఇది ఈ సృష్టిని తయారు చేసిన వాడు బ్రహ్మ అనుకోండి, నేచర్ అనుకోండి, పేరు ఏదైనా పెట్టుకోండమ్మా. ఈ సృష్టిని తయారు చేసిన వాడు క్రియకు ప్రతిక్రియా నియమాన్ని కూడా సృష్టించాడు. ఇంకాస్త 2 లైన్ల కిందకి వెళ్తే, గత శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు, సుమారు 200 ప్రాంతీయ యుద్ధాలు జరిగాయి. ఎన్ని రకాలుగా పరిస్థితులు జరిగాయో చూసుకోండి. పేజ్ 7లో పారాగ్రాఫ్ చిన్న లైన్, ఫస్ట్ పారాలో లాస్ట్ లైన్, భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా దిగజారుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పేజ్ 8 ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ చూసుకోండమ్మా. పేజ్ 8 జాగ్రత్తగా చూసుకోండి. 8వ పేజీ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్, సృష్టి వ్యవస్థలో కొంచెము వెనక ముందు కావచ్చు, కానీ ప్రకృతి తన కొరడ ఎప్పుడూ ఝళిబిస్తుందో ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద విశ్వాన్ని సక్రమంగా నడపటం ఎలా జరుగుతుంది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేజ్ 10 యుగ సంధి తరువాత. ఇప్పుడు మనం యుగ సంధిలో ఉన్నాం, కానీ దాని తర్వాత ఏమవుతుంది? నాలుగో లైన్ చూసుకోండి. పొగరుబోతున్నంత తనం పట్ల కోపం, ప్రతీకారం, వ్యవహారం ఉంటుంది. అయితే క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతంగా పనిచేసేవారు తదనంతరం కానుకలిచ్చే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. జాగ్రత్తగా ఆలోచించుకోండమ్మా దేని గురించి చెప్తుందో. ఇక్కడ పేజ్ 12లో లాస్ట్ 2 లైన్స్ కాస్త జాగ్రత్తగా మీరు అర్థం కూడా చేసుకోవాలమ్మా. అర్థమే కాదు, ఇంకొక బుక్ మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. దానినే గహన కర్మణోగతి అని పరమపూజ్య గురుదేవులు రాసింది, మీరు చాలాసార్లు చూసి ఉంటారు. దాన్ని మీరు ఇంకాస్త సీరియస్గా చూసుకోవాలి. 12వ పేజీ లాస్ట్ 2 లైన్స్ అన్యాయాన్ని చేసేవారు, దానిని సహించేవారు ఇద్దరూ పాపాత్ములే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గహన కర్మణోగతిలో పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే, ఒక లైలా వచ్చేసి, లైలా అయినా కొట్టింది దాన్ని ఏమంటారు, వాటిని తుఫాన్లు. ఈ తుఫాన్లు అవి వచ్చి చూస్తున్నప్పుడు సాధారణంగా చాలా తక్కువ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు దెబ్బతింటారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం, అసలు ఎందుకు అలా జరుగుతుంది, చాలా చోట్ల దెబ్బతినేటటువంటి వాళ్ళు ఎందుకో యుద్ధం చేసిన వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కొట్టుకోరమ్మా. సాధారణ ప్రజం చనిపోతారు. దానికి కారణం అన్యాయాన్ని చేసేవారు, దానిని సహించేవారు ఇద్దరూ పాపాత్ములే. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మీరు అంటూ ఉంటారు మనం ప్రజాతంత్రం అని, డెమోక్రసీ అని. కానీ నాకు తెలిసి చాలామంది దాని మీద ఏ విధమైనటువంటి దానిలోనూ ఇంట్రెస్ట్ చూపించరు. చాలామంది ఆల్మోస్ట్ నాకు తెలిసి 60-65% అసలు ఓట్లు కూడా తీసుకోరు. కొడుతుందమ్మా గహన కర్మణోగతి, అన్యాయం చేసేవారు, దానిని సహించేవారు ఇద్దరూ పాపాత్ములే. అంచేత కర్మ చెప్తున్నది, ముఖ్యంగా చిత్రగుప్తుడు అని చెప్తూ ఉంటాం మన గురించి. ఆ చిత్రగుప్తుడు ఎక్కడో ఉండడమ్మా, నీ బ్రెయిన్లోనే ఉంటుంది. మీరు చేసిన ప్రతి పని మీకు తెలిసినా తెలియకపోయినా అన్నీ మీ బుర్రల్లో, బ్రెయిన్లో ఉంటాయి. అవన్నీ కలిపి ఈ 2-3 సంవత్సరాలలో కొడుతుందమ్మా. దానికి మీరు భయపడక్కర్లే. గాయత్రి, పరమపూజ్య గురుదేవులు లేక అలాంటి మంచి గురువులు దారిలో వెళ్తున్నటువంటి వాడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ జరగదు. పన్నెండవ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో 1999 నుంచి 2000 అని చెప్పాడు. అక్కడ యాక్చువల్గా 1990 అని ఉండాలి, 1990. మిగిలినదంతా 1990-2000 మధ్య 10 సంవత్సరాల్లో జరుగుతుంది. ఇది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిగిలినదంతా 1990-2000 మధ్య 10 సంవత్సరాలలో జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలలో మహాకాలుని 2వ భూమిక సంపన్నమవుతుంది, ప్రసవ వేదనలా ఉంటుంది. ప్రసవ కాలంలో గర్భిణీ స్త్రీ ఒక పక్క సహించరాని కష్టాన్ని భరించవలసి ఉంటుంది, మరో పక్క సంతాన ప్రాప్తి అనే సుందర సత్యము మనస్సును పులకరింపజేస్తుంది. ఇది జరిగిపోయిందమ్మ, జరిగిపోయినటువంటి టైం. అంటే మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులున్న పరిస్థితి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీరు చేయవలసిన బాధ్యత ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. దాన్ని అందుకే చాలా జాగ్రత్తగా తెలియాలి. దానికి రామానంద సాగర్ చాలా అద్భుతంగా దాన్ని డెవలప్ చేశాడు. నేను రోజు దాన్ని ఇది అయిపోగానే చూసుకుంటూ ఉంటానమ్మా, చూసినవే మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను నేను. చేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఇంకేట మీరు ప్రసవ కాలం ముందు కాలం అయిపోయింది 10 ఏళ్ళు. అంటే ఏంటి, ద బర్త్ ఈజ్ ఓవర్ అని. బర్త్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. ఫస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ ద చైల్డ్ డెవలప్ అవుతాడు కదా, అది డెవలప్ జరగటానికి బ్యాక్బోన్ నుంచి ఏం శక్తి లేస్తుందిరా. ఇంకేత ప్రసవ కాలం అయిపోయిందమ్మా, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఇది గురువుగారు రాజ్యమైనటువంటి లైన్లు ఇది. అంచేత 1990 నుంచి 2000 సంవత్సరం మధ్య 10 సంవత్సరాల్లో పుట్టటం అనే ప్రసవ వేదన జరిగిపోయింది. మనకి అర్థం అది కూడా. దాన్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఏదో జరిగిపోయిందంటారు, మీరు ఎలా అనిస్తారు అని. అన్నా ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిందమ్మా. మా తాతగారు ఈ రెండు చూశారు, రెండు మహా పెద్ద యుద్ధాలు. ఏమర్థమైందిరా ఇలాంటి వాళ్ళందరూ. నేను మా తాతగారిని వాళ్ళని నెగిటివ్ అంటలేదు. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, ప్రపంచానికి సంబంధించిన యుద్ధం అయిపోయింది. ఇంత వస్తే ఏమైందంటే ఏమీ లేదు. ఇంకంటే దాంట్లో ఉండి డెవలప్ చేసినటువంటి వాళ్ళకి మార్పులన్నీ తెలుస్తాయి తప్ప, లేకపోతే ఏమైంది, ఏమీ లేదు. అలాగే ఈ 1990 నుంచి 2000 మధ్యన మన వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మిక వేదనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువుల మధ్య పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే చాలా యుద్ధాలు చేసేసారు వాళ్ళు. నేను ఎప్పుడు కూడా గురువుల గురించి స్పష్టంగా చెప్తాను, ఒక పరమ పూజ్య గురుదేవులనే కాదు, సివివి గారు, బ్లావిట్స్కి, అరవిందో, రామకృష్ణ పరమహంస, అనేక మంది గురువుల గ్రూప్లో రమణ మహర్షి, దిల్లేలమ్మ, సిద్ధిసాయి, వీళ్ళందరూ కలిసి చేసిన ప్రపంచ యుద్ధం అమ్మా ఇది. కానీ మనకు ఆ యుద్ధం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఎందుకు ఉండదు అంటే, ఆ యుద్ధం మానసిక స్థితిలో జరిగింది, జరుగుతోంది. ఇక్కడ భౌతికమైనటువంటిది కాదు. అందుకే దీన్ని పరమ పూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా దాన్ని విచారక్రాంతి యుద్ధము అన్నారు. అంచేత విచారక్రాంతి, మీరు యుద్ధాలు చేసి దెబ్బలాడేసుకుని అంతా జరిగాక మీకే తెలియదు ఏం చేశారు మీరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎలాంటిది అంటే, పేజ్ 14 సెకండ్ పారాగ్రాఫ్ చూసుకోండి అమ్మా. తల్లి పిల్లవాడిని సంస్కరించడానికి ఒక కంటితో కోపాన్ని చూపిస్తూనే రెండవ కంటిలో మురిపెం కూడా దాచుకుంటాడనేది విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు గాయత్రి అనేటటువంటి ఒక సద్బుద్ధి. ఇప్పుడు ఏం మీకు బాధలో అవి ఏం చేయటం లే. ఒక ప్రేమ ఏ విధంగా అవుతే తల్లి సంస్కరించడానికి ఒక కంటితో కోపాన్ని ఇస్తున్నా, రెండే వైపు ప్రేమ ఇస్తూనే ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. 15వ పేజీ, బుద్ధి సంగత ప్రతిపాదన స్వీకరణ. బుద్ధి సంగత ప్రతిపాదనల స్వీకరణ. జాగ్రత్తగా హెడ్డింగ్ చూసుకోండమ్మా. బుద్ధి సంగత ప్రతిపాదనల స్వీకారణ. అర్థమవుతుంది కదా, ప్రతిపాదనలు చేయాలి మీరు, అంటే ప్రిపోజిషన్స్ అవి మీరు డిసైడ్ చేసుకుంటారు. కానీ దేని మీద ఆధారపడి ఉండాలి, అవి బుద్ధి సంగతంగా ఉండాలి. సెకండ్ పారాగ్రాఫ్లో పరమ పూజ్య గురుదేవుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా చూసుకోండి. తక్కువ సమయంలో గాయాన్ని కుట్టి సరిచేయటం కూడా నియంత యొక్క విశేష వ్యవస్థలో ఒక చమత్కారమే. చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. తక్కువ సమయములో గాయాన్ని కుట్టి సరిచేయటం కూడా నియంత యొక్క విశేష వ్యవస్థలో ఒక చమత్కారమే. 21వ శతాబ్ది అలాంటి చమత్కారాలలో నిండి ఉంటుంది. చెప్పిన మాట చాలా జాగ్రత్తగా చూసుకోండి. 21వ శతాబ్ది అన్నాడు ఆయన. అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్తున్నాడు? 100 సంవత్సరాలు. ఈ 21వ శతాబ్దిలో చాలా చమత్కారాలు ఏం జరుగుతాయంటే, తక్కువ సమయంలో గాయాన్ని కుట్టి సరిచేయటం కూడా నియంత యొక్క విశేష వ్యవస్థలో ఒక చమత్కారమే. 21వ శతాబ్ది అలాంటి చమత్కారాలలో నిండి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇదంతా మీరు చేసుకుంటున్నప్పుడు ఒక 100 సంవత్సరాల దాని గురించి చెబుతున్నారు పరమ పూజ్య గురుదేవులు, ఒకరోజు 2 రోజులు అని కాదు. అందులో ఈ ఫస్ట్ 10 ఇయర్స్ అంటే 2000 నుంచి 2010, ఇంకా 10 ఏళ్ళు ఎన్ని ఉందనుకుంటాను ఇప్పుడు అయిపోయింది అంతే కదా. అంచేత మీరు చేసుకున్నటువంటివి ఇంకొక ఈ సెంటనరీలో ఏం చేయబోతుంది అన్నది మీకు ఇంకా మీ బుద్ధిని పట్టుకోవటం లేదు. దానికోసమే గాయత్రి సాధన పరమ పూజ్య గురుదేవులు మీకు తెలిసినా తెలియకపోయినా గాయత్రి చేసేయండి. మనం ఇంకొకటి కలిపాం దాంతోపాటు, ఒక మాల గాయత్రి, ఒక మాల తులసి. తులసికి 7 పాయింట్స్ ఉన్నాయమ్మా పరమ పూజ్య గురుదేవుడు ఇచ్చింది. ఆ 7 మనం గుర్తుంచుకోవాలి. తులసి ఉత్తినే చేస్తే ఏం లాభం? అది చాలా జాగ్రత్తగా అర్థమవుతే కేవలం మీదే కాదమ్మా, మీరు మీతో మీ కుటుంబాలలో విన్నవాళ్ళైతే, లేకపోతే పరివారాలు ఉన్నాయి కదా ఆధ్యాత్మిక పరివారాలు, ముఖ్యంగా గాయత్రి పరివారం, ఇవన్నీ కూడా చాలా చమత్కారాలు మీ జీవితంలో జరుగుతాయి. అందులో 7 తులసి సాధన చేస్తున్నప్పుడు పరమ పూజ్య గురుదేవులు చెప్పింది ఏంటంటే, సేవాశక్తి, 2 దేశ సేవ ప్రవృత్తి, 3 సత్య ప్రాధాన్యత, 4 పతివ్రతము, 5 పత్నివ్రతము, 6 ఆత్మశాంతి, 7 పరదుఃఖ నివారణ. చేత జాగ్రత్తగా దాన్ని చూసుకోండమ్మా. మిల్లిమిల్లిగా ఈ సాధనలు అవి మనం ఎలా డెవలప్ చేస్తామనేది మనం అందరం కలుస్తున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఈ చెప్తున్నవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పదహారో పేజీ సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ సెంటెన్స్ చూడండమ్మా. దుర్బుద్ధే దుష్పరిమాణములను ఉత్పత్తి చేస్తుంది. దుర్బుద్ధే దుష్పరిమాణాలను ఉత్పన్నం చేస్తుంది. అది తారుమారే సద్బుద్ధిగా మారినప్పుడు పరిస్థితుల సంస్కరణలో కూడా ఆలస్యం జరగదు. దాని తర్వాత 3rd పారాగ్రాఫ్ జాగ్రత్తగా వినండి. సామాన్య గణిత గణాంకాల ప్రకారం ఎన్నో శతాబ్దాలలో జరగవలసిన ఈ మార్పు 1 శతాబ్దిలోనే జరుగుతుందా అనిపిస్తుంది. ఆ స్పీడ్ అంత ఎక్కువైపోయింది. ఇప్పుడున్నటువంటి మొబైల్స్, టెలిఫోన్స్, వెబ్లు, కంప్యూటర్స్ మొత్తం ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా కూడా చేయగలుగుతుంది మీరు ఉపయోగించగలిగితే ఈ లక్షణాలను. దీనికి బ్రేస్ డెవలప్ ఎలా జరిగిందో పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు. దీన్ని మనందరం డెవలప్ చేసుకోవాలి. 17వ పేజ్ చూసుకోండి. ఉదాహరణకు శాంతికుంజ నుండి ఆవిర్భవించిన ఒక చిన్న ప్రవాహాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ నవయుగానికి అనుగుణ్యంగా శిక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. 5 రోజుల శాంతి కుంజి ఇవ్వబడింది. 5 రోజులతో పాటు 9 రోజులది నిన్న చెప్పాను నేను, అవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇందులో చేయవలసింది ఏంటి అంటే, పేజ్ 21, లక్షలాది మంది తమ ఆలోచనలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. తర్కము, ప్రతిపాదనలు మరియు వివాదాలు కొంతమందిని తన వెనుకటి నమ్మకాలను మార్చుకోవటానికి ప్రేరేపిస్తుంది. ఇందులోనే ఇంకో 3 లైన్ల తర్వాత, ఈ సందర్భంగా శాంతి కుంజ ద్వారా జరిగిన ప్రతిపాదనలు అనన్య కీర్తిని పొంది విజయాన్ని సాధించింది. పేజ్ 27, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, అక్కడున్న మానసిక స్థితి మీరు మర్చుకోవాలి. అది ఆ మాట వింటాం కాదమ్మా. వాస్తవానికి విప్లవాలు ఇలాగే ఉంటాయి, వానికి వాద వివాదాలు ఆధారం కాదు. వాద వివాదాలకి విప్లవాలు ఆధారం కాదు, విషయాన్ని అంతరాళాలలో లోతుకు ఆచారాల స్థాయికి తీసుకువెళ్ళితేనే లోకులు దానిని స్వీకరించి జీవన క్రమంలో ఆవిష్కరించుకుంటారు. పేజ్ 22లోని లాస్ట్ లైన్ చూసుకోండి, పేజ్ 22, యుగ నిర్మాణానికి ఇది ఒక సాటి లేని పద్ధతి. అంచేత యుగ నిర్మాణానికి ఇచ్చినటువంటి ఒక సాటి లేని పద్ధతి ఇవ్వబడింది. అది 23లో సెకండ్ పారాగ్రాఫ్ లో ఇవ్వబడిందమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది ఈ 5 రోజులు అని చెప్పింది, మీరు 7 రోజులుగా మార్చుకోవటం ఇంకా మంచిది, ఈజీ అవుతుంది. కానీ మీ ఇష్టం, అక్కడ అది 5 రోజుల 7 రోజుల అని కాదు, ఇంకా ప్రతిరోజు మనం అదే విధమైనటువంటి జీవితంలో చేసుకోవాలి. దాన్నే ఇంతకు ముందు చెప్పాను నేను కదా, మీకు ఒక డైరీ ఇచ్చాను, దాంట్లో హర్దిన్ నయా జన్మ హర్రాత్ నయీమ్ అవుట్ చెప్పాను. దాని తర్వాత 9 పాయింట్స్ చెప్పాను నేను, చూసుకోండి అబ్బా. 23వ పారాగ్రాఫ్, 5 రోజుల విశిష్ట శిక్షణలో జన జీవనం మీద ముద్ర వేసే విధంగా వ్యక్తిని తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అందుకు అంగీకరించి వ్యక్తులు ఇక్కడికి నుండి తిరిగి వెళ్ళాలి. ఇది ఒక సాటి లేని ప్రయోగం. ఈ 5 రోజుల్లో ఇవ్వబడినటువంటిది ఒక సాటి లేని ప్రయోగం. 22లో లాస్ట్ పేజ్ ఏదో చెప్పింది, యుగ నిర్మాణానికి ఇది ఒక సాటి లేని పద్ధతి. ఇవి రెండు లింకప్ చేసుకోండి అమ్మా. 23 సెకండ్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ ధర్మ ఉపదేశాల ఉప్పెనల కాలంలో తదనుగుణంగా పరివర్తన ప్రభావం స్వల్పంగా ఉన్న చోట శాంతి కుంజ విశిష్ట శిక్షణ ప్రక్రియ సాటి లేని ప్రభావాన్ని చూపుతోంది. పేజ్ 26, చాలా జాగ్రత్తగా ఒక ఔషధం ఇస్తున్నారు, సంజీవని ఇస్తున్నారు పరమ పూజ్య గురుదేవులు, జాగ్రత్తగా చూసుకోండి. 26 సెకండ్ పారాగ్రాఫ్, ఇన్ని రోజుల తరువాత శరీరంలోని ప్రతి భాగము మీద మనస్సుకు అధికారం ఉంటున్నదనే ఒక నిజాన్ని నిష్కర్షకు వచ్చారు. ఇది డాక్టర్ల గురించి పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు, ఎంబీబీఎస్ ఎండి ఆ డాక్టర్ల గురించి చెప్తున్నారు ఆయన. చాలా చాలా చూశారు ఆయన, అంతా చేశాక వాళ్ళకి ఇప్పుడిప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు చూసి ఉంటారు హార్ట్కి, డయాబెటీస్కి చెప్తున్నటువంటి డాక్టర్స్ ఖచ్చితంగా మనస్సును ముందు జాగ్రత్తగా ఉపయోగించండి అని చెప్తారు. 26వ పేజీ 2వ పారాగ్రాఫ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు ఇది డాక్టర్లు చెప్తుందమ్మా, పరమపూజ్య గురుదేవులు చెప్తున్నది, దాన్ని ఎస్ అంటున్నారు, కానీ ఇదంతా చెప్తున్నది ఎండీలు. ఇన్ని రోజుల తర్వాత శరీరంలోని ప్రతిభాగం మీద మనస్సుకు అధికారం ఉంటుందనేది ఒక నిజమైన నిష్కర్షగా వచ్చారు. మనస్సును గనక నియంత్రించి సన్మార్గంలో పెట్టినట్లయితే శరీరంలోని అన్ని భాగాలు తమ తమ పనుల్ని సరి అయిన రీతిలో చేయటం ప్రారంభిస్తాయి. అందుకు గాయత్రీ సాధన ఆధ్యాత్మికంగా మీరు చేసుకోకపోయినా ఆరోగ్యానికైనా మీరు చేసుకోవచ్చు. డాక్టర్లు చెప్తున్నది రోగాలు కూకటి వేళ్లతో వెకిలిబడతాయి. దీనికి వ్యతిరేకంగా చింతన తారుమారు ఉండి చెడు ఆలోచనలు మస్తిష్కాన్ని ఆవరించి ఉంటే శరీరంలో ఏ స్థానానికి వ్యధ లేకపోయినా కూడా అనేక కాల్పనిక అవ్యవస్థలు ఎదురవుతాయి. పూర్తి నమ్మకం కలిగిన ఏవో కొద్ది మందుల మాత్రమే పనిచేస్తాయి. అంచేత మందులు కాదు చాలా ముఖ్యము. మళ్ళీ ముందు చెప్పిన 2-3 లైన్లు చూసుకోండి. 2nd paragraph 1st line నుంచి ఇన్ని రోజుల తర్వాత శరీరంలోని ప్రతి భాగం మీద మనసుకు అధికారం ఉంటుందనే ఒక నిజమైన నిష్కర్షకు వచ్చారు. మనస్సును గనక నియంత్రించి సన్మార్గంతో పెళ్లినట్లయితే శరీరంలోని అన్ని భాగాలు తమ తమ పనిని సరైన రీతిలో చేయటం ప్రారంభిస్తాయి. ఇంకా జాగ్రత్తగా 29వ పేజీ జాగ్రత్తగా చూసుకోండి. 29వ పేజీ చిన్న విత్తనం కొద్ది రోజులలోనే మహావృక్షంగా తయారవుతుంది. శిలాన్యాసం చిన్నది కానీ జరుగుతుంది. సమయానుగుణంగా పెద్ద భవనంగా తయారై నిలుస్తుంది. 2nd paragraph చూసుకోండి. విత్తనం నాటే సమయంలో కొద్దిసేపే ఉంటుంది. వృక్షం ఆస్తిత్వం సుదీర్ఘంగా స్థిరంగా ఉంటుంది. 1990 నుండి 2000 వరకు 10 సంవత్సరాలు దున్నటం, నాటడం, పెంచడం, ఎరువులు నీరు పెట్టడం, కాపాలు కాయడానికి పట్టింది. 21వ శతాబ్దం నుండి వాతావరణం మారిపోతుంది అని ఆయన 1990లో రాశారు. ఆయన ఇంకా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి వాతావరణం ఎలా మారుతుందో. ఇది ఒక సెంటనరీ అమ్మ, 100 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది. 21వ శతాబ్దం నుండి వాతావరణం మారిపోతుంది, దానితో పాటే పరిస్థితులలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటుంది. ఇదంతా విస్తరడానికి 1 శతాబ్ద కాలం పడుతుంది. 2000 నుండి 2099 వరకు ఈ సమయంలో జరిగే పరివర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. page 30 3rd paragraph చూసుకోండి అమ్మా. ఇతనే మాట కొంచెం రఫ్గా ఉంటుంది, కానీ నేను చాలాసార్లు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నర పశువులు, నర కీటకాలు, నర పిశాచాల జీవించే వారి నుండే అధిక సంఖ్యలో నరరత్నాలుగా కీర్తించబడతారు. అది కరెక్ట్ పడబడతారు అని ఉండి కీర్తించవాలి. మీరు ప్రజెన్స్లో రోసుకోండి అమ్మా దీన్ని. ఈ సమయంలో బయటకు వస్తారు వారి చింతన వ్యవహారము అసంఖ్యాకులను ప్రభావితం చేసేదిగా ఉంటుంది. ఇది శాంతి కుంజి నుండే శుభారంభం అయింది. పేజీ 32. ఈ 10 సంవత్సరాలలో శిక్షితుల ద్వారా అందరి వద్దకు నవయుగ సందేశం చేరుతుంది. దీనికోసం యుగ సాహిత్య రూపంలో 20 పుస్తకాలు ప్రపురించబడ్డాయి. అంచేత ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు కదా, దీనికోసం ఈ నవయుగ సందేశాన్ని అందరికీ అందజేయటానికి, శిక్షితులుగా తయారు చేయటానికి యుగ సాహిత్య రూపంలో 20 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాక్కు మరియు లేఖని ద్వారా 10 సంవత్సరాలలో జరిగే ప్రచార క్రాంతిని యుగాంతరీయ చైతన్య విశ్వంలోని మూలమూలకు చేరవస్తుంది. అలాంటి నిర్ణయం, సంకల్పం ఈ రోజుల్లోనే తీసుకోబడింది. మరి అలాంటి నిర్ణయం, సంకల్పం ఈ రోజుల్లో తీసుకునే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. ఎవరికి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా పరమ పూజ గురుదేవుని ఇంకేం చేయబోతున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాబోయే రోజులలో చేయవలసినది, హెడ్డింగ్ 32వ పేజీ. 3-2 అందరూ కొడుతున్నారా? 32 కొట్టేయండమ్మా. అందరూ వింటున్నారా లేదో చూసుకుంటా ఒకసారి. అందరూ చూసుకోండి అమ్మా, బుక్ ఉంది కదా అందరి దగ్గర. బుక్ ఉంది కనుకే నేను చదివి దాటితో వెళ్ళిపోతున్నాను. కానీ ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకం 10 చాలా సీరియస్గా చదువుకోవాలమ్మా. రాబోయే రోజులలో చేయవలసినది. ఇంకా గురువు గురి తను ఏం చేయబోతున్నారో చెప్తున్నారు. నేను మీకు చెప్పాను, మొత్తం మహాభారతం కళ్ళు చూడగలిగేటటువంటి వాళ్ళు కనుక కళ్ళు చూస్తే అసలు ఎవరు కనిపించలేదు అక్కడ. పాండవులు లేరు ఎవరు అక్కడ. ఉన్నవాళ్ళందరూ ఎవరు అంటే కృష్ణుడే, ఒకడే కృష్ణుడు అనేక రూపాలలో. అంచేత ఇప్పుడు పరమ పూజ్య గురుదేవులు ఎలా ఉంటారో అందరిలోనూ చూసుకోండి, ఎలా ఉంటుందో ఆయనే చెప్తున్నారు. ఈ జీవన రూపంలోని దుర్లభ బ్రహ్మకమలంలో దాదాపు 80 పుష్పాలు వికసించాయి. ఒక్కొక్క సంవత్సరం ఆయన ఐటి లైఫ్ దాని గురించి చెప్పుకున్నారు. 33. చాలా సీరియస్గా చదవండి అమ్మా, అక్కడ రాసినది చాలాసార్లు మనం విన్నాం. కానీ ఒక నూతన సృష్టికి మహాకాలుని ప్రణాళిక అన్నది అర్థం చేసుకోండి. 33వ పేజీ ఫస్ట్ లైన్ నుంచే సూత్ర సంచాలకుని ఈ జీవన ప్రథమ అధ్యాయం ముగిసింది. ఇది కంటికి కనిపించే రూపం. చూసిన వారంతా నీటినదే కోసుకోవటం అనే సిద్ధాంతాన్ని ఆచరింపమని ఒకే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజం అనే పొలంలో నాటిన సత్ప్రవృత్తుల విత్తనాలను సూత్ర సంచాలకుని జీవితంలో పొలికెత్తి పెరిగి విశాలమైన ఉద్యానవనంగా అందరికీ ముందుకు వచ్చింది. సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ చూసుకోండమ్మా. గడిచిన రోజులలో, తన 80 సంవత్సరాల జీవితం గురించి చెప్తున్నారమ్మా, గడిచిన రోజులలో దృశ్య శరీరంతో పరోక్ష శక్తి మార్గదర్శనంలో చేసినదంతా అందరి ముందు ఉన్నదే. ఈ 80 సంవత్సరాలు ఆయన ముందే దృశ్యంగా జరిగింది కదా. కానీ వెనకాతలు ఉన్నదవుడు పరోక్ష శక్తి మార్గదర్శనం. సాధన ద్వారా ఆత్మ పరిశుద్ధత, యుగ సాహిత్య సృష్టి, లక్షలాది శాఖల స్థాపన, సమర్థ సాహకుల వికాసం, లోక సేవికుల నిర్మాణం, యుగ సంధి శిలన్యాసం మరియు ఆలోచన విప్లవ సూత్ర సంచాలన వంటి ఎన్నో విలక్షణ కార్యాలు ప్రజలు తమ కళ్ళతోనే చూశారు. ఇదంతా శరీరం ద్వారా జరిగిన గతివిధులు. సంక్షిప్తంగా పరిచయం. మరి తెలిసిన వారినే కాదు, సమయం వచ్చినప్పుడు విదితమవుతుంది. ఈ కారణంగానే దీనిని ప్రకాశింపజేయలేదు ఎందుకంటే లోకుల గమనాన్ని అన్వేషించటానికి కొంత శేషాన్ని ఇవ్వాలి కదా. 34 చూడండమ్మా, ఇప్పుడు జీవన 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది ఆయన వసంత 1990 వసంత పంచమి నాడు చెప్పారు. ఆ మాటల్లోనే ఏం జరుగుతుందో చూసుకోండి. గాయత్రి జయంతికి తన భౌతిక శరీరాన్ని వదిలేశాడు ఆయన. ఇప్పుడు జీవన 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జరగబోయేది ఇంకా గొప్పదిగా విలువైనదిగా భావించుతున్న స్థూలమే కాక సూక్ష్మ కారణ శరీరాల అస్తిత్వాన్ని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూనే వచ్చారు. ఇంకో 3 లైన్ల కిందట ఆయన చెప్పింది చూడండి, ఈ కార్యం 1990వ వసంత పంచమికి నుండి ప్రారంభమవుతుంది అని ఆయన ముందే చెప్పేశాడు. గాయత్రి జయంతికి సూక్ష్మ శరీరానికి వెళ్ళిపోయాడు ఆయన. దీనికి కారణం కూడా చెప్పాడు 34వ సెకండ్ పారాగ్రాఫ్లో కింద నుంచి 4వ లైన్ చూసుకోండి, ఎందుకు స్థూల శరీరం ఉపయోగించటం లేదు. స్థూల శరీరం విధి వ్యవస్థలో సమయం అధికంగా ఖర్చు అవుతుందనేది స్పష్టము. అయితే సూక్ష్మ శరీరం ఎటువంటి ఝుంఝాటము లేకుండా విశాల క్షేత్రంలో తన కార్యాన్ని వేగంగా చేయిస్తూ ఉంటుంది. ఎందుకని స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరాన్ని ఎందుకు ఎక్కువ ఉపయోగించుకుంటున్నాడు, ఇంకా ఏం చేస్తున్నాడు ఆయనప్పుడు మొదలెట్టేశాడు. మనం పట్టుకోగలగాలి, దానికి తగిన శారీరక సాధనలు మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. లాస్ట్ 2 లైన్స్ 34లో చదువుతున్నాను, కారణ శరీర శక్తి చాలా పెద్దది కానీ కార్యక్షేత్రం కూడా పెద్దదే. అదృశ్య జగత్తు జగత్తులో జరిగేది దాన్ని హస్తగతం చేసుకునే శక్తి సామర్థ్యము కూడా కారణ శరీరంలో ఉంటుంది. 21వ శతాబ్దంలో అనేక అనర్థాలతో పోరాడవలసి వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఇంకా ఆయన చెప్పాడు కదా, మనకుండేటటువంటి అడ్డంకులన్నీ తీసేయటానికి చాలా శక్తి చేయాలి. 21వ శతాబ్దంలో అనేక అనర్థాలతో పోరాడవలసిన వస్తుంది. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి సాధ్యం కాని ప్రయత్నాలు ఎన్నో చేయవలసి వస్తుంది. కణ శరీరం గురించి చెప్తున్నారు. బ్రాహ్మీ చేతనతో కలిసిన దివ్య కారణ శరీరం మాత్రమే అద్భుతం అలౌకికం అని చెప్పుకునే కార్యాలను చేయగలదు. 35 కింద నుంచి 7వ లైన్లోకి వెళ్ళండి, ఈ కారణంగానే సూత్ర సంచాలకుల ప్రత్యక్షంగా కలవడం ఆపివేసి కారణ శరీరంలో వ్యాపించి ఉన్న శక్తి ద్వారా ఇదంతా పూర్తి చేయటానికి వసంత పంచమి నుండి నిర్ణయించుకున్నారు. 37వ పేజీ చూసుకోండి, యుగ అవతరణ ప్రక్రియ. పేజ్ 37 3rd పారాగ్రాఫ్ భగవంతుడు తన కార్యాన్ని ఎవరో మహామానవులు దేవదూతల ద్వారా చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. మానవ శరీరంలో ప్రతిభావంతులైన దేవదూతలు రాబోతున్నారు. ఎవరు? మనమే. వారి గుర్తింపు ఒకటే, తమ సమయాన్ని అధికంగా భగవంతుని ప్రేరణకే వెచ్చిస్తుంటారు. శరీరం ఎంతో కొంత సాధన ఆర్జిస్తుంది. నరపశువులు దానిని తమ కోసమే ఉపయోగిస్తూ ఉంటాయి. కానీ దేవమానవుల స్వభావం ఎలా ఉంటుందంటే తమ సంపాదనలో అతి తక్కువ భాగాన్ని తమ కోసం ఖర్చు చేసుకుని మిగతా భాగాన్ని పరమార్థ ప్రయోజనాల కోసం వెచ్చిస్తుంటారు. నవయుగ ప్రధాన స్వరూపం ప్రజల మానసిక సంస్కరణ. ఇదే ఈనాటి సాధన పుణ్య పరమార్థం మరియు ధర్మధారణ. దీనికోసం 39వ పేజీ, ఈ 38వ పేజీలో దీనికోసం ఎవరు ఎంత సమయాన్ని సాధనాలను వినియోగిస్తూ కనిపిస్తారో వారి ద్వారానే భగవంతుడు తన అభీష్ట కార్యాన్ని చేయిస్తున్నాడని భావించాలి. పాండవులు మిగతా ఉన్నవాళ్ళందరూ కూడా 7 అక్షరాణీలు, అక్కడ 11 అక్షరాణీలు కదా. కృష్ణుడే వాళ్ళ వైపు వర్క్ చేశాడు. మరి ఎవరు ఎంత సమయాన్ని సాధనాల్ని వినియోగిస్తూ కనిపిస్తారో వారి ద్వారానే భగవంతుడు తన అభీష్ట కార్యాన్ని చేయిస్తున్నాడని భావించాలి. నవయుగ ఆగమనం అవతరణ దగ్గరలోనే ఉంది. దీనిని సృష్టికర్త ఎవరి ద్వారా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకోవాలంటే ఏ యుగ అవతారణ శ్రేయస్సును తమ పనిలో నిమగ్నమైన వారికే బహుమతిగా ఇవ్వబోతున్నాడని అర్థము చేసుకోవాలి. అలాంటి వారినే అదృష్టవంతులు మరియు నిజమైన భగవద్భక్తులుగా గుర్తించాలి. ఇంతట గురుదేవులే కాదు, ఇది కృష్ణ జన్మాష్టమి కూడా మరి చూసుకోండి అమ్మా. కృష్ణుడు గురువు గారు, కృష్ణుడు కాలం అన్నాడు, గురువు గారు మహాకాలము అన్నాడు. జై గురుదేవ్.